శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 49వ అధ్యాయము. ఇందల విషయములు ప్రస్తావన. హరికనుబ సోమదేవస్వామి నానాసాహెబ్ చందోర్కరు. ప్రస్తావన. వేదములు, పురాణములు బ్రహ్మమును లేదా సద్గురువును సరిగ్గా పొగడలేవు. అట్లయినప్పుడు మా వంటి మూర్ఖులు సద్గురువుగు సాయిబాబాను ఎట్లు వర్ణించగలరు? ఈ విషయంలో మాట్లాడక ఊరుకునుటయే మేలని తోచుచున్నది. మౌనవ్రతమును పూనుటయే సద్గురుని స్తుతించుటకు తగిన మార్గమని తోచును. కానీ సాయిబాబా సుగుణములను చూచినచో మా వ్రతమును మరచి మమ్ములను మాట్లాడునట్లు ప్రేరేపించును. మన స్నేహితులు కానీ బంధువులు కానీ మనతో లేకున్నచో మంచి పిండి వంటలు కూడా రుచింపవు. కానీ వారు మనతో ఉన్నచో ఆ పిండి వంటలు మరింత రుచికరములగును. సాయి లీలామృతము కూడా అట్టిదే. దీనిని మనము ఒంటరిగా తినలేము. స్నేహితులు బంధువులు కలిసినచో చాలా బాగుగా ఉండును. ఈ కథలను సాయిబాబా ప్రేరేపించి వారి ఇష్టానుసారము మాచే వ్రాయించెదరు. వారికి సర్వస్య శరణాగతి వనర్చి వారి అందే ధ్యానము నిలుపుట మా కర్తవ్యము. తీర్థయాత్ర, వ్రతము, త్యాగము, దానముల కంటే తపస్సు చేయుట గొప్ప. హరిని పూజించుట తపస్సు కంటే మేలు. సద్గురుని ధ్యానించుట అన్నిటికంటే మేలైనది. కాబట్టి మనము సాయినామమును నోటితో పలుకుచు, వారి పలుకులను మననము చేయుచు, వారి ఆకారమును మనస్సున భావించుకొనుచు, వారిపై హృదయపూర్వకమగు ప్రేమతో వారి కొరకే సమస్త కార్యములను చేయుచుండవలను. సంసార బంధము నుంచి తప్పించుకొనుటకు దీనిని మించిన సాధనము లేదు. పైన వివరించబడిన ప్రకారము మన కర్తవ్యమును మనము చేయగలిగినచో సాయి తప్పనిసరిగా మనకు సహాయం చేయును, తుదకు మోక్షమును ఇచ్చును. ఇక ఈ అధ్యాయంలోని కథల వైపు మరలదుము. హరికనోబ. హరికనోబ అనే బొంబాయి పెద్ద మనిషి ఒకడు తన స్నేహితుల వల్ల, బంధువుల వల్ల బాబా లీలలు అనేకములు వినను, కానీ నమ్మలేదు. కారణమేమనగా అతనిది సంశయ స్వభావము. బాబాను స్వయముగా పరీక్షించవాలని అతని కోరిక. కొంతమంది బొంబాయి స్నేహితులతో అతడు షిరిడీకి వచ్చెను. అతడు తలపై జలతారుపాగా ఉండెను. అతని పాదములకు కొత్త చెప్పులు ఉండెను. కొంత దూరం నుంచి బాబాను చూచి బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేయవలనని అనుకున్నాను. కొత్త చెప్పులు అచ్చట ఎక్కడ ఉంచవలనో అతనికి తెలియలేదు. చెప్పులు మసీదు ముందు ఒక మూలన పెట్టి బాబా దర్శనానికి పోయాడు. బాబాకు భక్తిపూర్వకమైన నమస్కారం చేసి ఊదీని ప్రసాదాన్ని బాబా చేతి నుంచి అందుకొని తిరిగి వచ్చాడు. మూలకు పోయి చూసేసరికి చెప్పులు కనిపించలేదు. చెప్పుల కొరకు వెతికను, కానీ నిష్ప్రయోజనమయ్యను. చాలా చిరాకు పడుచు బసకు వచ్చెను. అతడు స్నానం చేసి పూజ చేసి నైవేద్యం పెట్టి భోజనానికి కూర్చుండెను. కానీ తన చెప్పులు గూర్చే చింతించుచుండెను. భోజనానంతరము చేతులు కడుక్కుంటూ బయటకు వచ్చెను. ఒక మరాఠీ కుర్రవాడు తన వైపు వచ్చుట చూశాను. ఆ కుర్రవాని చేతిలో ఒక కర్ర ఉండెను. దాని చివరన కొత్త చెప్పుల జత వేలాడుచుండెను. చేతులు కడుక్కుంటూ బయటకు వచ్చిన వారితో అతడు బాబా తనను పంపిననియు, వీధిలో హరీక బేట జరీక ఫేట అని అరుచుమనియు చెప్పినను. ఎవరైనా ఆ చెప్పులు తమవే అన్నచో అతని పేరు హరి అనియు, అతడు కనోబా కొడుకనియు, అతని తలపై జరీపాగా కలదా అనే సంగతి పరీక్షించిన తర్వాతే చెప్పులను ఇచ్చివేయమనియు బాబా చెప్పెను అనెను. ఆ కుర్రవాడు ఇట్లు చెప్పుట విని హరికనోబ ఆశ్చర్యానందములు పొందెను. కుర్రవాని వద్దకు పోయి చెప్పులు తనవనే రూఢి చేశాను. అతడు తన పేరు హరి అనియు, తాను కనోబ కుమారుననియు, తన తలపై ధరించే జరీపాగాను కూడా చూపెను. కుర్రవాడు సంతృప్తి పొంది చెప్పులను ఇచ్చివేశాను. హరికనోబ మిక్కిలి ఆశ్చర్యపడెను. తన జల్తారుపాగా అందరికీ కనిపించవచ్చును, కానీ తన పేరు, తన తండ్రి పేరు బాబాకి ఎట్లు తెలిసెను? అది ఏ షిరిడీకి మొదటిసారి తన రాక. అతడు అచ్చటకు బాబాను పరీక్షించుటకే వచ్చెను. ఈ విషయం వల్ల అతడు బాబా గొప్ప సత్పురుషుడని గ్రహించెను. అతనికి కావాల్సినది బాబాను పరీక్షించుట. అది పూర్తిగా నెరవేరను. సంతోషంతో ఇంటికి పోయాను. సోమదేవస్వామి బాబాను పరీక్షించుటకై ఇంకొకరు వచ్చిరి. వారి కథను వినుడు. కాకాసాహెబ్ దీక్షిత్ తమ్ముడు భాయీజీ నాగ్పూర్లో నివసించుండెను. 1906 హిమాలయములకు పోయినప్పుడు సోమదేవస్వామి అనే సాధువుతో అతనికి పరిచయం కలిగాను. ఆ సాధువు గంగోత్రికి దిగువన ఉత్తరకాశీకి చెందినవాడు. వారి మఠము హరిద్వారంలో కలదు. ఇద్దరూ పరస్పరము తమ చిరునామాలు వ్రాసుకొనిరి. 5 పిమ్మట సోమదేవస్వామి నాగపూర్ వచ్చి భాయీజీ ఇంట్లో దిగిను. బాబా లీలలను విని సంతసించను. షిరిడీకి పోయి బాబాను చూడవలనని అతనికి గట్టి కోరిక కలిగాను. భాయీజీ వద్ద నుంచి పరిచయపు ఉత్తరమును తీసుకుని షిరిడీకి పోయాను. మన్మాడు కోపరగాం దాటిన పిమ్మట టాంగా చేసుకుని షిరిడీకి పోవుచుండెను. షిరిడీ సమీపమునకు రాగా మసీదుపై 2 కనిపించను. సాధారణముగా యోగులు వేర్వేరు వైఖరులతోనూ వేర్వేరు జీవన పద్ధతులతోనూ వేర్వేరు బాహ్య అలంకారములతోనూ ఉందరు. కానీ ఈ పైపై గుర్తులను బట్టియే యోగి యొక్క గొప్పతనమును కనిపెట్టలేము. సోమదేవస్వామికి ఇదంతయు వేరే పంధాగా తోచెను. 2 ఎగురుట చూడగానే తనలో తాను, ఈ యోగి జెండాలయందు ఏల మక్కువ చూపవలను? అది యోగికి తగినది కాదు. దీనిని బట్టి ఈ యోగి కీర్తి కొరకు పాటుపడుచున్నట్లు తోచుచున్నది అని అనుకొనెను. ఇట్లు ఆలోచించుకొని షిరిడీకి పోవుట మానుకరణ నిశ్చయించినట్లు తనతో ఉన్న ఇతర యాత్రులకు చెప్పాను. వారు అతనితో ఇట్లనిరి, అట్లయినా ఎంత దూరం వచ్చింది వేళ? జెండాలను చూచినంతట్లో నీ మనసు చిరాకు పడితే షిరిడీలో రథము పల్లకి గుర్రం మొదలగు బాహ్య అలంకారములు చూచినచో మరెంత చిరాకు పొందెదవు అనగా ఆ మాటలకు సోమదేవస్వామి గాబరాపడి ఇట్లనెను, గుర్రములతోనూ పల్లకిల్లులతోనూ జటకాలతోనూ గల సాధువులను నేను నచ్చటా చూచి ఉండలేదు. అట్టి సాధువులను చూచుట కంటే తిరిగిపోవుటే మేలు అనెను. ఇట్లనుచు తిరుగు ప్రయాణమునకు సిద్ధమయ్యను. తక్కిన తోటి ప్రయాణికులు అతనిని తన ప్రయాణం మాని షిరిడీలోకి రమ్మనిరి, పొమ్మనిరి. అట్టి వక్ర ఆలోచనను మానుకోమనిరి. బాబా ఆ జెండాలను కానీ తక్కిన వస్తువులను కానీ ఆడంబరములను కానీ కీర్తిని కానీ లక్ష్యపెట్టేవారు కారు అని వారు చెప్పిరి. అవన్నీ అలంకరించిన వారు బాబా భక్తులే గాని ఆయనకేమీ అవసరం కానీ సంబంధం కానీ లేదు అనిరి. వారి భక్తి ప్రేమల కొలది వారు వాటిని కూర్చిరి అని చెప్పేది. తొట్టతొదకు ప్రయాణం సాగించి షిరిడీకి పోయి సాయిబాబాను చూసినట్లు చేసిరి. సోమదేవస్వామి మసీదు దిగువ నుంచి బాబాను దర్శించగానే అతని మనస్సు కరిగెను. అతని కండ్లు నీటితో నిండెను. గొంతుకు ఆర్చుకొని పోయాను. అతని కుంటి ఆలోచనలన్నీ అడిగంటిపోయాను. ఎచ్చట మనస్సు శాంతించి ఆనందమును పొంది ఆకర్షింపబడునో అదే మనము విశ్రాంతి పొందవలసిన స్థలము అని తన గురువు చెప్పిన దాన్ని జ్ఞప్తికి తెచ్చుకొనను. అతడు బాబా పాదధూళిలో దొర్లుటకు తహతహలాడను. బాబా దర్శనము కొరకు దగ్గరకు పోగా, మా వేషము మా దగ్గరనే ఉండని, నీ ఇంటికి నీవు పొమ్ము, తిరిగి మసీదుకు రావద్దు. ఎవరైతే మసీదుపై జెండా ఎగరవేస్తున్నారో అట్టి వారి దర్శనం చేయనేలా, ఇది యోగి లక్షణమా? ఇప్పుడు 1 నువ్వు ఉండవద్దు అనెను. ఆ స్వామి మిగిలి ఆశ్చర్యపడెను. బాబా తన మనస్సును గ్రహించి బయటికి ప్రకటించుచున్నారని తెలుసుకొనను. అతడు ఎంత సర్వజ్ఞుడు, తాను తెలివి తక్కువవాడనియు బాబా మహానుభావుడనియు గ్రహించెను. బాబా అందరినీ కౌగులించుకునుట, కొందరిని ఆశీర్వదించుట, కొందరిని ఓదార్చుట, కొందరి వైపు దాక్షిణ్యంతో చూచుట, కొందరి వైపు చూచి నవ్వుట, ఊదీ ప్రసాదమును ఇచ్చుట, ఇట్లు అందరినీ ఆనందింపచేసి సంతృప్తిపరచుట చూచి తనను ఒక్కరినే ఎలా ఇంత కఠినముగా చూచుచుండెనో అతనికి తెలియకుండెను. తీవ్రముగా ఆలోచించి బాబా చేయనిదంతయు తన అంతరంగమున ఉన్నదానితో సరిగా ఉండెనని గ్రహించెను. దానివల్ల పాఠము నేర్చుకుని వృద్ధి పొందుటకు ప్రయత్నించవలనని గ్రహించెను. బాబా కోపము మారు రూపముతో ఉన్న ఆశీర్వాదమే అనుకొనెను. కొన్నాళ్ల పిమ్మట బాబాయందు అతనికి నమ్మకము బలపడెను. అతడు బాబాకు గొప్ప భక్తుడు అయ్యాను. నానా సాహెబ్ చందోర్కర్. ఈ అధ్యాయమును హేమాడ్ పంతు నానా సాహెబ్ చందోర్కర్ కథతో ముగించెను. ఒకనాడు నానాసాహెబ్ మసీదులో మహల్సాపతి మొదలైన వారితో కూర్చుని ఉండగా బీజాపూర్ నుంచి ఒక మహమ్మదీయుడు కుటుంబంతో సహా బాబాను చూచుటకు వచ్చెను. అతనితో ఘోషాస్త్రీలు ఉండుటచే నానాసాహెబ్ అచ్చటి నుంచి లేవనించెను. కానీ బాబా అతన్ని నివారించెను. స్త్రీలు వచ్చి బాబా దర్శనం చేసుకుని, అందులో ఒక స్త్రీ ముసుగు తీసి బాబా పాదములకు నమస్కరించి తిరిగి ముసుగు వేసుకునను. నానాసాహెబు ఆమె ముఖ సౌందర్యమును చూచి మరలా చూడగోరెను. నానా యొక్క చాంచల్యమును చూచి ఆ స్త్రీలు వెళ్ళిపోయిన పిమ్మట బాబా నానాతో ఇట్లనెను, నానా, అనవసరముగా చికాకు పొడుచుంటి వేళ ఇంద్రియములను వాని పనులను చేయనిమ్ము. వానిలో మనము జోక్యం కలగ చేసుకునకూడదు. దేవుడు ఈ సుందరమైన ప్రపంచమును సృష్టించి ఉన్నాడు కాన. అందరినీ చూచి సంతసించుట మన విధి. క్రమముగాను మెల్లగను మనసు స్థిరపడి శాంతించును. ముందు ద్వారము తెరిచి ఉండగా వెనక ద్వారము గుండా పోనేలా మన హృదయము స్వచ్ఛముగా ఉన్నంత వరకు ఏమీ దోషము లేదు. మనలో చెడ్డ ఆలోచన లేనప్పుడు ఇతరులకు భయపడనేలా నేత్రములు వాని పని అవి నెరవేర్చుకొనవచ్చును. నీవు సిగ్గుపడి బెదరదవేలా అని అనిరి. శ్యామ అచ్చటనే ఉండెను. కానీ బాబా చెప్పిన దాన్ని గ్రహించలేకపోయాను. ఇంటికి పోవుదారిలో శ్యామ ఆ విషయమై నానాను అడిగాను. ఆ చక్కని స్త్రీ వైపు చూచి తాను పొందిన ఆ చంచలత్వాన్ని గురించి నానా చెప్పెను. బాబా దాన్ని గ్రహించి ఎట్లు సలహా ఇచ్చానో వివరించెను. బాబా చెప్పిన దాని భావము నానా ఇట్లు చెప్పదొడంగెను, మనస్సు సహజముగా చంచలమైనది, దానిని ఉద్రేకించినట్లు చేయరాదు. ఇంద్రియములు చలింపవచ్చును, శరీరమును స్వాధీనమునందు ఉంచుకొనవలను, దాని ఓరిమి పోవునట్లు చేయరాదు. ఇంద్రియములు విషయముల వైపు పరిగెత్తును, కానీ మనము వాని వెంట పోరాదు. మనము ఆ విషయములను కోరకూడదు. క్రమముగను నెమ్మదిగను సాధన చేయటం వలన చంచలత్వమును జయించవచ్చును. ఇంద్రియములకు మనము లోబడకూడదు, కానీ వానిని మనము పూర్తిగా స్వాధీనమునందు ఉంచుకొనలేము. సమయానుకూలముగా వాణిని అణిచి సరిగ్గా ఉంచుకొని చూడవలను. నేత్రములు అందమైన వారిని చూచుట కొరకే ఇవ్వబడినవి. విషయముల సౌందర్యమును నిర్భయముగా చూడవచ్చును. భయమునకు కానీ లజ్జకు కానీ అవకాశం లేదు. కానీ దురాలోచనలు మనస్సునందు ఉంచుకొనరాదు. మనస్సున ఎట్టి కోరికయు లేక భగవంతుని యొక్క సుందరమైన సృష్టిని చూడుము. ఈ విధముగా ఇంద్రియములను సులభముగాను సహజముగాను స్వాధీనము చేసుకొనవచ్చును. ఈ విషయములను అనుభవించుటలో కూడా నీవు భగవంతుని జ్ఞప్తియందు ఉంచుకునేదవు. బాహ్య ఇంద్రియములను మాత్రము స్వాధీనమునందు ఉంచుకొని మనస్సును విషయముల వైపు పరిగెడనిచ్చినచో, వానిపై అభిమానము ఉండనిచ్చినచో ఈ చావు పుట్టుకల చక్రము నశింపదు. ఇంద్రియ విషయములు హానికరమైనవి. వివేకము అనగా నిత్య అనిత్యములకు గల భేదమును గ్రహించుట వివేకమే సారథిగా మనస్సును స్వాధీనమునందు ఉంచుకొనవలెను. ఇంద్రియములను ఇష్టము వచ్చినట్లు సంచరింపచేయరాదు. అటువంటి సారథితో విష్ణు పదమును చేరగలము. అది ఏ మన గమ్యస్థానము, అది ఏ మన నిజమైన ఆవాసము, అచ్చటి నుంచి తిరిగి వచ్చుటలేదు. 49వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.